స్నానము చేయగరామిని ఆనందరసాబ్ధి మగ్నుడై. స్నానం చేయడానికి వీల్లేదు, చేసి తీరాలి. వెంటనే ఏం చేశాడు, ఆనందం అనే సముద్రం నాలో ఉప్పొంగుతోంది, ఈ ఆనంద సముద్రంలోనే నేను మునిగాను, ఇదే స్నానం అనుకున్నట్ట. ఆనందం వల్ల కన్నీళ్ళు వచ్చాయిగా, ఆ కన్నీళ్లు తల్లుకుని ఇదే స్నానం అనుకున్నాడు. ఆనందమే ఓ పెద్ద సముద్రం, ఆ సముద్ర స్నానం చేశాను. మనస్సు ఉంటే మార్గం, మానసిక స్నానం అంటారు దీన్ని. నీళ్లు దొరకనప్పుడు ఏదో స్నానం చేయాలి. నా మనస్సులో ఈ కుర్రవాడు పుట్టిన ఆనందం ఒక సముద్రంలో ఉప్పొంగుతోంది, ఈ కెరటములలో నేను స్నానం చేస్తున్నాను, పవిత్ర స్నానం అహం కురియాత్ అనుకున్నాడంతే. తర్వాత ఇంకో రహస్యం రెండోది, పిల్లలు పుట్టగానే అది కూతురైనా కొడుకైనా ఏదో ఒక దానం చేయాలి, తప్పక గోదానం చేయాలని శాస్త్రం. కనీసం గోవు కాకపోతే బంగారమైనా దానం చేయాలి. ఇప్పుడు ఈయన జైల్లో ఉన్నాడు, మరి ఎలాగా దానం చేయటం? అందుకని ఏం చేశాడు, విప్రులకు ధేనువులను 10,000 మానసమున ధారవో శమరి ఇచ్చుటకు. నేను ఎప్పుడో ఒకప్పుడు చెరసాలలోంచి బయటికి వస్తాను, రాగానే 10,000 ఆవులను దానం చేస్తాను మహానుభావులైన బ్రాహ్మణులకి అని మనస్సులో ధారపోశాడు. ఒక్కొక్కప్పుడు డబ్బు ఇవ్వడానికి మన దగ్గర ఉండదు, ఇవ్వాలనిపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ముందు వాగ్దానం తర్వాత దానం చేయాలి. ఎక్కువ మంది వాగ్దానం చేస్తారు, దానం చేయరు. కానీ ఆయన అలా కాకుండా 10,000 ఆవులు దానం చేస్తానన్నవాడు కృష్ణుడికి ఉపనయనం అయ్యాక 10,00,000 ఇచ్చాడు. 8 ఏళ్ళు పట్టిందిగా ఇవ్వడానికి, అందుకని వడ్డీ అంత గొప్ప వడ్డీ వేసి ఇచ్చాడు ఆయన. కృష్ణుడి యొక్క ఉపనయన ఘట్టంలో చాలా అపూర్వంగా వర్ణించారు. మొత్తం మీద మానసికమైన స్నానం, మానసిక దానం చేశాడు. ఇప్పుడు కుర్రవాడికేసి తిరిగాడు, పరమాత్మ ఇది నిజమా? నిజమే, కానీ మళ్ళీ నాకు లోపల అనుమానం వస్తున్నది. నేనెక్కడ, నా బ్రతుకేమిటి? ఒక యాదవ వంశంలో పుట్టిన సామాన్యుణ్ణి, కష్టాలలో చెరసాలలో మగ్గిపోతున్నవాణ్ణి, ఈ బాలుణ్ణి కుమారుడిగా కన్నానా? ఇది కళా నిజమా అని లోపల పదే పదే ఆయన కొంత మదనపడ్డాడు. ఏ నిన్ను అఖిల దర్శను, ఏ నిన్ను అఖిల దర్శను, జ్ఞానానంద స్వరూపు సంతతు అపరాధీనుని, మాయాదూరుని సూనునిగా గంటి ఇట్టి చోద్యము కలదే. నేనెక్కడ, ఒక సామాన్యుణ్ణి, నీవు సమస్తం నీలో పెట్టుకున్నవాడివి, సమస్తాన్ని చూచేవాడివి, అంతటా వ్యాపించిన వాడివి, జ్ఞానానంద స్వరూపుడివి, ఎప్పుడూ ఉండేవాడివి నువ్వు. ఎవరి అధీనంలో నువ్వు ఉండవు, లోకం నీ అధీనంలో ఉంటుంది. అటువంటి నిన్ను మాయని దూరంగా పటాపంచలు చేసి ఉంచి లోకాన్ని మాయలో పెట్టేవాడిని కుమారుడిగా కన్నానా? ఇంతకంటే ఆశ్చర్యం ఉన్నదా? మాయాతీతుణ్ణి ఏ మాయ వల్ల నేను కొడుకుగా పొందాను. సర్వలోకాల్లో వ్యాపించేవాడు చిన్న కుర్రవాడిగా నాకు కొడుకుగా పుట్టాడు. ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం మరొకటి ఉన్నదా? ప్రభు, ఏం చెయ్యాలో తెలియకుండా ఉన్నాను. ఈ శరీరం 9 రంధ్రములు కలిగిన చెట్టు, ఈ చెట్టుకు 9 త్వర్రలు ఉన్నాయి. అవే నవరంధ్రాలనే పేరుతో ముక్కులు, కళ్ళు, చెవులు, నోరు, మలమూత్ర ద్వారాలు. ముక్కు రంధ్రాలు 2, చెవి రంధ్రాలు 2, 4, కళ్ళ రంధ్రాలు 2, 6, నోరు 7, మలమూత్ర ద్వారాలు మరొక 2, అవి కలిస్తే నవరంధ్రాలు. ఈ నవరంధ్రాలతో కూడిన ఈ శరీరంలోకి ఈ పక్షి ఎలా వచ్చిందో తెలియదు. పక్షి అంటే ఏంటి? ఆత్మ. ఈ ప్రాణి ఎలా వచ్చాడో తెలియదు. ఎప్పుడు ఈ రంధ్రాలు తెరుచుకునే ఉంటాయి, ఎప్పుడు పోతాడో తెలియదు. ఎలా వస్తాడో ఎలా పోతాడో ఈ జీవి ఎవరికీ తెలియదు. ఈ జీవి ఇలా వస్తూ పోయేలోపు కాలం అనేది కబళిస్తూ ఉంటుంది. కానీ ఈశ్వరుడు అనే ఒక పక్షివి నువ్వు పైన ఉన్నావు ఈ సంసారం అనే వృక్షం మీద. నిన్నొక్కడిని నమ్ముకుంటే నువ్వు పైన నుంచి చాలా జాగ్రత్తగా ఈ చిన్న పక్షిని రక్షిస్తావు. అంటే ఈ జీవాత్మ అనే పక్షిని పరమాత్మ అనే పెద్ద పక్షి తన నీడలో కాపాడుతుంది. అలా జీవేశ పక్షి యుగంతో కూడిన ఈ శరీరాన్ని సృష్టించిన పరమాత్మ నన్ను మాత్రం మళ్ళీ మళ్ళీ సంసారంలో పడకుండా కాపాడు. నిన్ను ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా తలుచుకోవచ్చు, దానికి స్థలం లేదు, నియమం లేదు. కావలసిందల్లా భక్తే. ప్రభు, మాకు మాయ వల్ల జ్ఞానం తెలియదు, ఎలా పుడుతూ ఉంటామో తెలియదు, ఎలా చస్తూ ఉంటామో తెలియదు. కష్టం వచ్చినప్పుడు తలుచుకుంటాం, కష్టం తొలగిపోయాక మాత్రం నిన్ను మర్చిపోతూ ఉంటాం. సర్వకాల సర్వావస్థలలో నిన్ను తలుచుకునే భాగ్యాన్ని ప్రసాదించు. మరొక అనుమానం నాకు. అసలు నువ్వు ఉన్నావా లేదా అని కొందరు అంటారు, ఉన్నావని కొందరు, లేరని కొందరు అంటారు. ఉన్నావనే విషయం ప్రత్యక్షంగా చూసిన మాబోటి వారికి తెలుస్తూ ఉంటుంది. ఆనందం యొక్క అనుభూతి పొందేవాడికే తప్ప పొందనివాడికే తెలుస్తుంది. పదార్థం తిన్నాక దాని రుచి ఎవరు తిన్నారో వారికే తెలుస్తుంది. ఇతరులకు ఆ రుచి గురించి చెప్పినా వాడు తింటే కానీ వాడికి అర్థం కాదు. పరమాత్మవైన నీవు కూడా కేవలం అనుభవం ద్వారా తెలుసుకోవలసిన వాడివి, చెప్పడం ద్వారా నీ విషయం ఎవరికీ అర్థం కాదు. ఇంకా భవములకి మందైన నీ పాదాలని నిరంతరం భక్తితో పూజించి ప్రార్థించి తరించే భాగ్యం నాకు ప్రసాదించు. తండ్రి, నిన్ను ఎలా కాపాడుకోవాలో మాకు తెలియదు. నువ్వు పుడతావని, పుట్టగానే నిన్ను చంపాలని పరమ దుర్మార్గుడు కంసుడు ఎదురు చూస్తున్నాడు. మా పుణ్యం పండింది, నువ్వు పుట్టావు, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు ఆయన. ఆ సమయంలో మెల్లగా దేవకీదేవి కూడా అలా కళ్ళు బాగా విప్పార్చి ఇప్పుడు కళ్ళార కుమారుణ్ణి చూచి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే మసకలు వస్తూ ఉండగా ఆ నీళ్లు మళ్ళీ మళ్ళీ తుడుచుకుంటూ ఆనంద బాష్పాలలో ఏమవుతుంది, కళ్ళు ఒక రకమైన మసకు వస్తాయి, వాటిని తుడుచుకుంటూ రెండు చేతులు జోడించి సర్వలోకేశ్వరుడు కొడుగ్గా పుట్టాడు, అందువల్ల ఆయనకి రెండు చేతులు జోడించి నమస్కరించి పాదాలంటే ఇలా అంది. నళ్ళినలో చెన్న నీవు నెక్కము నాకు పుట్టదవంచు ఈ కల్లుడు కంసుడు పెద్ద కాలము కార ఎంట నడంచే దుర్మలిన చిత్తుని ఆజ్ఞ చేయుము మమ్ము కావు మనాథులను నులుసు లేక ఫలించనో చిన్న నోములెల్లను నీవయ్యి నోములెల్లను నీవయ్యి. ప్రభు, పద్మాక్ష వాసుదేవ, నువ్వు నాకు కొడుకుగా పుడతావని, పుట్టి పుట్టగానే పురిటింటిలో నిన్ను చంపుదామని, చంపి తన పగ తొలగించుకుని తన ప్రాణాన్ని కాపాడుకుందామని ఈ దుర్మార్గుడు కంసుడు చాలా కాలం నుంచి నన్ను చెరసాలలో పెట్టాడు. మేము కూడా చెరసాలలో ఉంటూ కూడా నిన్ను మర్చిపోకుండా నీ నామస్మరణ చేశాం. ఇంతకాలానికి మా నోములు పండేయి, మేము నోచిన నోములు పూర్వజన్మలో ఎప్పుడో నోచుంటాం, అవి ఎంత కూడా కొరత లేకుండా సంపూర్ణంగా నోముల ఫలితంగా నువ్వు పుట్టావు. నోములు ఫలించేయడానికి ఉదాహరణ నువ్వు పుట్టడమే. నోములు సంపూర్ణంగా ఫలితం ఎవరికైనా ఇస్తాయో లేదో తెలియదు, మాకు మాత్రం ఇచ్చాయి. మేము నోచిందంతాను, నువ్వు ఇచ్చిన ఫలితం అంతా నువ్వు ఏకంగా. నువ్వు మాకు కొడుకుగా పుట్టావు, ఆ దుర్మార్గుణ్ణి సంహరించు, నీ భక్తుల్ని మమ్మల్ని రక్షించు, లోకాలని కాపాడు అని ప్రార్థించగానే అప్పుడు మేఘగంభీరస్వరంతో స్వామివారిలా అన్నారు, అవ్వా మీ పూర్వజన్మ రహస్యం చెబుతున్నాను విను. మనువులలో మొదటి మనువు స్వయంభవ మనువు. ఆ స్వయంభవ మనువు కాలంలో సుతపుడు అనే పేరుతో ఒక ప్రజాపతి ఉండేవాడు, ఆయనకి భార్య వినువు. అప్పుడు నీ పేరు పృశ్ని, ఈ వసుదేవుడు సుతపుండను ప్రజాపతి, నీవు పృశ్ని అను పరమపతివ్రతవు. మీరిద్దరూ ఆకులు అలములు తింటూ ఏకలములై దివ్య చిత్రంతో 12,000 సంవత్సరాలు నా కోసం కఠోర తపస్సు చేశారు. మీ మనస్సులో శాశ్వతమైన మోక్షం పొందాలనే కోరిక ఉన్నది. శ్రీ కైవల్యం కోసం మహాతపస్సు చేయగా అప్పుడు నేను మీకు ప్రత్యక్షమయ్యాను. ప్రత్యక్షమైన నన్ను చూచి మోక్షం అడక్క, దుర్గమమైన అపవర్గం అడగక, నా మాయం పాయని చిత్తంబున అన్నాడు ఇక్కడ పోతర్ గారు వచనంలో. నా మాయలోంచి బయటపడలేక మీరు కూడా సామాన్యులైపోయి పుత్ర 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 అని 3 సార్లు అడిగారు. నేను తథాస్తు అన్నాను. ఆనాడు మీరు 3 సార్లు పుత్ర 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 అనడం వల్ల మీకు 3 జన్మల్లో కొడుగ్గా రావలసి వచ్చింది. మొదటి జన్మలో ఈ పృశ్నికి పృశ్ని గర్భుడనే పేరుతో పుట్టాను. అప్పుడు తెల్లగా ఉండేవాణ్ణి, శుక్లవర్ణంతో ఉండేవాణ్ణి నేను. మీరు నన్ను పూజించారు, 1000 సంవత్సరాల పాటు నా సేవ చేశారు. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టారు, మళ్ళీ 2వ జన్మెత్తారు. అదితియు కశ్యపుడనగా విదితుల రఘు మీకు కురుచవేషంబున నేను దయించితి వామనుడన త్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమునన్. మళ్ళీ 2వసారి మీరు అదితి కశ్యపుడనే పేరుతో పుట్టారు. అమ్మా, ఆ పురుషునివే అదితిగా పుట్టావు, ఈ సుతపుడనే ప్రజాపతి కశ్యప ప్రజాపతిగా పుట్టాడు. మళ్ళీ మీరిద్దరూ దంపతులయ్యారు. అప్పుడు ఇంద్రుడికి కష్టం వచ్చింది. బలిచక్రవర్తి ఇంద్ర సామ్రాజ్యం లాక్కుంటే ఆ సామ్రాజ్యం కోసం నువ్వు మళ్ళీ పుత్రవ్రతం చేసావు, పయోభక్షణం అనే పేరుతో ఆవుపాలు తాగుతూ 12 రోజులు వ్రతం చేసావు. ఆ వ్రతానికి మెచ్చుకున్నాను, నేను పొట్టి రూపంలో వామరుడనే పేరుతో పుట్టాను. అప్పుడు ఎర్రగా ఉండేవాడిని, అరుణవర్ణంతో పుట్టాను. ఆ జన్మలో మూడడుగులు పుచ్చుకుని బలిచక్రవర్తి దగ్గర ఆ మూడడుగులతో సమస్త లోకాలు ఆక్రమించి స్వరాజ్యాన్ని తిరిగి జంభారికి ఇంద్రుడికి ఇచ్చాను. అది రెండవ జన్మ. ఇప్పుడు మూడవ భవమున తప్పక మీకి రువురకును తనయుడనైతిల్. ఇప్పుడు మూడవ జన్మలో మళ్ళీ మీకు పూర్వం ఇచ్చిన వరాన్ని ఏమాత్రము తప్పకుండా కొడుకునై పుట్టా. మొదటి జన్మలో పృశ్ని గర్భుడు, రెండవ జన్మలో వామనుడు. ఇప్పుడు ఏం చేశారు, దేవకీ వసుదేవులుగా మీరే పుట్టారు. మీకు నల్లగా పుట్టాను. ఆ జన్మలో మొదటి జన్మలో తెల్లగా, రెండవ జన్మలో అరుణవర్ణం, ఇప్పుడు కృష్ణవర్ణంతో పుట్టాను గనక ఈ జన్మలో కృష్ణుడు అనే పేరు నాకు సార్థకమవుతుంది. చెప్పితి పూర్వము, పూర్వజన్మ రహస్యం మీకు చెప్పాను. మీ ఎందెప్పటికి లేదు జన్మమిటపై నాకు, ఇక మీకు నేను పుట్టనిదే ఆఖరి జన్మ. అప్పుడు నువ్వు తొందరలో పుత్ర 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 అనడం వల్ల మూడు జన్మలు నేను ఎత్తాల్సి వచ్చింది, మూడు జన్మలు మీరు ఎత్తాల్సి వచ్చింది. అందుకే భక్తులు తొందరపడిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి పదే పదే కోరికలు కోరితే ఆయనకి కష్టం మనకి కష్టమే, ఆయన మన కోసం పుట్టాల్సింది. ఏమైతేనే మీరు నన్ను కొడుకుగా సేవించి తరించాలనుకున్నారు గనక ఈ మూడవ జన్మతోటి మీకు విముక్తి కలగజేస్తున్నాను. ఈ జన్మలో నన్ను మీరు నందనుడని పరమానందనుడని రకరకాలుగా స్తోత్రం చేస్తారు. ఒక్కొక్కసారి జ్ఞానస్వరూపంతో నన్ను చూస్తారు, ఒక్కొక్కప్పుడు మళ్ళీ అజ్ఞానంలో పడిపోయి మా అబ్బాయి అంటారు. ఈ విధంగా కొడుకు భావనతోటి, పుత్ర భావనతోటి, పరమాత్మ భావనతోటి నన్ను సేవించి నా పాదస్పర్శ వల్ల నా దగ్గర అప్పుడప్పుడు ఉండడం వల్ల ఇక మీకు భవము చందరు మీరల్ అన్నాడు. ఎందుకంటే వరం ఏమిటండి, మీకు పునర్జన్మ ఉండదు, శాశ్వతంగా వైకుంఠంలో మిమ్మల్ని అట్టే పెట్టుకుంటాను అన్నాడు. కనీసం మూడు జన్మల తర్వాతనే వైకుంఠానికి వెళ్ళారుగా వాళ్ళు. ఆ పరమాత్ముడు కొడుకుగా పుడితే ఆ యోగం పట్టింది, ఇదే ఆఖరి జన్మ. ఇక ఇప్పుడు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. నేను చిన్నపిల్లవాడిగా మళ్ళీ మారిపోతాను, ఇలా విశ్వరూపంతో ఉన్న నేను బాలుండైపోతాను అని వసుదేవుడి చెవిలో చెప్పవలసిన పనులని చెప్పి మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్పకుండా తండ్రి చెవిలో చెప్పి చూస్తూ ఉండగా చక్కని రూపంతో అపూర్వమైన కాంతితో శంఖచక్ర గదాపద్మాలతో చతుర్భుజాలతో శ్రీవత్సలాంచనాదులతో ఉన్న ఆయన బుజ్జుబాబుగా మారిపోయాడు. మళ్ళీ మామూలు పిల్లాడైపోయాడు. తెల్లబోయింది దేవకి, ఇదే అమ్మాయా, అలాంటి బాలుడు మళ్ళీ ఇలా సామాన్యుడైపోయాడు అనుకున్నది. ఆయన అంతే క్షణంలో మాయలో ముంచేస్తాడు మళ్ళీ. ఈ మాయ మహామాయ, ఒక్క క్షణం కూడా అందులోంచి బయటికి వెళ్ళలేం మనం. ఆయన అలా చిన్నపిల్లవాడిగా మారిపోగానే వసుదేవుడు ఆయన చెప్పిన వాక్యాలు గుర్తున్నాయి. అందుకని ఈ పిల్లవాడిని ఇక్కడి నుంచి రేపల్లెకి పట్టుకెళ్ళాలనుకున్నాడు. లేచి నిలబడగానే చేతులకి కాళ్ళకి ఉన్న సంకెళ్ళు పెటుక్కుమనే శబ్దంతో తెగి కింద పడిపోయాయి. సంసార బంధాలు తొలగించే పరమాత్మ ముందు ఈ బంధాలు అవుతాయా? ఆ పిల్లవాడిని రెండు చేతులతో ఇలా గుండెలకు అడ్డంగా పెట్టుకున్నాడు. బిడ్డని కరముల రొమ్మునకు అడ్డముగా పెట్టుకొనుచు అన్నారు భాగవతంలో. ఈ మాట మళ్ళీ ఎందుకు చెప్తానంటే, కొన్ని సినిమాల్లో గంపలో పెట్టి తీసుకెళ్ళి ఎత్తు మీద పెట్టుకెళ్ళి చూపిస్తాడు, జుట్టు అబద్ధం, గంప లేదు, దుంప దెంప లేదు. రెండు చేతులతో పుచ్చుకుని ఇలాగా వక్షస్థలం మీద పెట్టుకుని ఎత్తుకుని బయలుదేరాడు. కాపలా వాళ్ళంతా మాయ వల్ల, యోగ మాయ వల్ల గాఢంగా నిద్రపోతున్నారు. ఇంతలో చెరసాలకున్న పెద్ద తాళం కప్ప ఉంటుంది, ఇంకా తాటిగా ఎంత తాళం కప్ప వేసాడు వాడు ఏకంగా. ఆ కప్ప టింగ్ 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 అని తనంత తాళి లేచి పక్కకి తప్పుకుంది. తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడంటే లేవు కానీ పూర్వం ఏడు తలుపులు పెట్టేటవాడు. క్రమక్రమంగా శిథిలమై ఒక తలుపే కనపడుతుంది మనకి. ఏడు తలుపులు, ఏడు తాళాలు ఉన్నాయి. ఆ తాళాలు తెరుచుకోవడం, తలుపులు వాటంతటవే తెరుచుకునేవి. ఇంతలో అక్కడ ఇంకో తమాషా జరిగింది. ఆదిశేషుడు వచ్చేసాడు. అక్కడ బలరాముడిగా పుట్టిన రోహిణీదేవి యొక్క గర్భంలో ఈయన పుట్టడానికి ముందు ఏడు నెలలు దేవకీదేవి గర్భంలో పెరిగాడని, ఆ తర్వాత రెండు నెలలు రోహిణీ గర్భంలో పెరిగి పుట్టాడు ఆయన. అలా రోహిణీ గర్భంలో పుట్టడం వల్ల రౌహిణీయుడు అన్నారు ఆయన్ని. తెల్లగా ఉండడం వల్ల శ్వేతస్వరూపుడు అన్నారు. రెండు గర్భములలో పెరిగి పుట్టాడు గనక సంకర్షణుడు అన్నారు. అది మరీ కష్టం. ఏదో ఒక గర్భంలో పెరుగుతాడు కానీ ఈ గర్భంలో ఒక ఐదు నెలలు, ఇంకొక గర్భంలో నాలుగు నెలలు పెరగడం అంటే చాలా కష్టం. ఈ అవకాశం ఎక్స్చేంజ్ ఉంటే ఆడవాళ్ళంతా సుఖపడతారు. కానీ ఆ రోజుల్లో ఆవిడికి దక్కింది ఈ భాగ్యం, ఎవరికి దక్కల. అలా సంకర్షణుడు అని పిలువబడిన ఆయన అక్కడి నుంచి పరుగును వచ్చి వెయ్యి పడగలతో తెల్లని పావుగా మారిపోయి మహాసర్పంగా తోకతోటి తలుపులు దగ్గరకేసి మళ్ళీ తాళాలు దానికి తగిలించి ఈ వసుదేవుడు వెంటే వస్తున్నాడు. కానీ వసుదేవుడు కనబట్టలేదు. ఆయన అదృశ్య రూపంతో పడగలు గొడుగ్గా పెట్టాడు. విష్ణుమూర్తి వసుదేవుడి యొక్క రొమ్ము దగ్గర ఉన్నాడు. ఆయన పడగ గొడుగు పట్టకుండా ఒంటరిగా వెళ్ళకూడదే. గొడుగు లేని విష్ణువు శోభిల్లడు, మా స్వామి వీధుల్లో ఊరేగుతున్నాడు, ఇప్పుడు మథురా నగరంలో వ్రేపల్లికి వెడుతున్నాడు, అంతటి స్వామివారికి ఛత్రం లేకపోతే ఎలాగా అని భక్తితో పాపం 1000 పడగలు గొడుగ్గా పెట్టాడనమాట. ఈ విధంగా వసుదేవుడు బయటకు వచ్చాడు చెరసాలలోంచి. అప్పటిదాకా వాతావరణం కొంచెం కొంచెం వర్షం కురుస్తున్నది, ఇంకా భయంకరమైపోయింది. జోరుగా ఒకటే కుంభవృష్టి దబ దబ మొత్తేస్తుంది ఆకాశం నుంచి నీరు. ఆ వర్షం ఒక్క చుక్క కూడా వసుదేవుడి మీద పడడం లేదు. వసుదేవుడు ఆశ్చర్యపోయాడు, ఇంత వర్షం కురుస్తోంది, చుట్టుపక్కలంతా రొచ్చురొచ్చు అయిపోతుంది, నీళ్లు పైకి కెరటాలు తగ్గినట్టు తలుతున్నాయి, కానీ నా మీద మాత్రం వర్షం పడదేమనుకుంటున్నాడు ఆయన. ఎందుకని, ఆయనకి 1000 పడగలతో గొడుగు పెట్టాడు ఆయన. ఇంత పెద్ద గొడుగు ఉండగా మీద చుక్క పడుతుందా? కానీ ఈ గొడుగు వసుదేవుడికి కనపడడం లేదు. కనపడితే తెలిసేది, ఆహా పరమాత్మ లీల ఇది, చుట్టుపక్కలంతా వర్షం పడుతోంది, ఒక్క నా మీద నా బిడ్డ మీద పడడం లేదు, ఈ బిడ్డ సామాన్యమైన బిడ్డ, లోకాలన్నిటికీ మూలకారకుడైన బిడ్డ అనుకున్నట్ట. ఈ పిల్లవాడిని తీసుకుని యమునా నది దగ్గరకు వచ్చాడు ఆయన. యమునా నది అసలే వర్షాకాలమేమో, అందులో కుంభవృష్టి కురుస్తోంది, దాంతో పెద్ద పెద్ద కెరటాలతో భయంకరంగా ప్రవహిస్తోంది. ఏమి ప్రవాహం అండి, ఆ ప్రవాహాన్ని చూస్తే ఉడికెత్తుంది ఎవరికైనా సరే. అయినా సరే శ్రీకృష్ణుడిని పుచ్చుకొని వసుదేవుడు అక్కడికి రాగానే ఆ సౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాకాశాకాశయగు ధరాశాకాశయగు యమున మును సీతే సునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. యమున అనేది పెద్ద పెద్ద కిరటములతో ఉధృతంగా ప్రవహిస్తున్న యమున రెండుగా చీలిపోయి దారిచ్చేసింది. అలా అడ్డంగా అటువైపు నీరు అటు, ఇటువైపు నీరు ఇటు ఉండిపోయింది. మధ్యలో పెద్ద గొయ్యి కాస్త గడ్డ కింద మారిపోయింది, ఓ బ్రిడ్జి అయిపోయింది అనమాట. అందులోంచి దిగి వెళ్ళిపోయాడు ఆయన. ఆశ్చర్యపోలేదు ఈసారి, ఎందుకని, కృష్ణుడు నా చేతిలో ఉండగా వర్షం చుక్క మీద పడడం లేదు. ఆయన సర్వలోకేశ్వరుడు, ఆయన వస్తూ ఉంటే యమున రెండుగా చీలి దారివడం ఆశ్చర్యమే ఉంది, మార్గం చూపించింది అనుకున్నాడు. కూడా ఆదిశేషుడు వస్తూ ఉండగా దారి ఇచ్చిన యమునా నదిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళాడు. ఆ సమయంలో వ్రేపల్లెలో వ్రజభూమిలో యోగమాయా ప్రభావంతో అందరూ గాఢంగా నిద్రపోతున్నారు. ఎవ్వరికీ ఒళ్ళు బయది తెలియడం లేదట, కనీసం కట్టుకున్న బట్టెలా ఉందో కూడా తెలియడం లేదు, అంతలా నిద్రపోతున్నారు. దేవకీదేవికి కొడుకు పుట్టిన అదే సమయంలో యశోదాదేవికి నందుని భార్యకి కూతురు పుట్టింది. ఇద్దరు ఒకే ముహూర్తంలో పుట్టారు. కానీ పాపం యశోదకి యోగమాయా ప్రభావంతో తనకి కొడుకే పుట్టాడో కూతురే పుట్టిందో తెలియదు, అలా నిద్రపోతూనే ఉంది. వసుదేవుడు అక్కడికి వచ్చాడు. దైవానుగ్రహం వల్ల ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఏం చేయాలో అన్నీ ఆయన కనబడుతున్నాయి. అందువల్ల చీకట్లో వెతుక్కోకుండా యశోద దగ్గరకు వచ్చి ఈ బాబుగారిని అక్కడ పడుకోబెట్టాడు కృష్ణుణ్ణి. ఆ పాపం చేత్తో తీసుకున్నాడు, మళ్ళీ బయలుదేరాడు. యథాప్రకారంగా ఈసారి యోగమాయ ఉందిగా, అమ్మవారు ఉందిగా చేతిలో, అందువల్ల మళ్ళీ గొడుగు పెట్టాడు. బలరాముడు అనంతుడిగా ఆదిశేషుడిగా మారి మళ్ళీ గొడుగు పెట్టాడు. కారణం, ఇందాక కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు అమ్మ ఉంది, అందువల్ల మళ్ళీ యథాప్రకారంగా గొడుగు పట్టగా తిరిగి నది దగ్గరికి వచ్చాడు. ఈ పట్టు అమ్మ ఉంది కాబట్టి మళ్ళీ నది రెండుగా చీలి దారి ఇచ్చింది. ఆవల ఒడ్డుకు వచ్చేసాడు ఆయన. రావడంతో చెరసాల్లో ప్రవేశించగానే ఆదిశేషుడు మాయమైపోయాడు. తలుపులన్నీ టపటపా మూసుకుపోయాయి, తాళాలు వాటికి యథాప్రకారంగా పడిపోయాయి. ఈ పాపని పట్టుకొచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టి, ఇదిగో నందుడి కూతురు యశోద కూతురు అని చెప్పాడో లేదో, చేతులకి మళ్ళీ యథాప్రకారంగా సంకెళ్ళు టింగన అతుక్కుపోయాయి. అంత మాయ నిమిషాల్లో యథాప్రకారం అయిపోయింది. ఇప్పుడు చెరసాల్లోకి ఈయన వచ్చేదాకా ఈ పిల్ల నిశ్శబ్దంగా ఉందిగా. ఒక్కసారి ఈయన చెరసాల్లోకి రాగానే పూర్వం ఉన్నట్టే సంకెళ్ళు తాళాలు పడగానే పెద్ద బిడ్డను ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు చూడండి బ్రహ్మగారు శంభో శంకర నరిస్తే దద్దరిల్లిపోతుంది హాలు, అలా దద్దరిల్లిపోయింది చెరసాలంతా కూడా. అందుకని ఇక్కడ పోతన గారు అద్భుతమైన పద్యం రాశాడు, అంత బాలిక ఆవులను ఏడ్చు చిరుచప్పుడు ఆలించి వీకన నాక ఇంటి కావలి వారు వెల్కని చూచి తలుపుల తాళములు తొంటి విధమునుండ తెలిసి దేవకి నీళ్ళాడి రమ్ము రమ్మని భోజ రాజుతోన చెప్పిన ఆతడు తలపంబు పైనుండి చిడివుడి పాటుతో లేచి భూరి వైరంబుతో పురిటి ఇంటికే గుదించి. వెంటనే ఈ పిల్ల ముందు చిన్నగా మొదలెట్టి క్రమక్రమంగా పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపు అలా 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 భయంకరం అయిపోయింది. ఆ ఏడుపుకి చెరసాల దద్దరిల్లిపోయింది. నిద్రపోతున్న కాపుల వాళ్ళు యోగమాయా ప్రభావంతో ఉన్నవాళ్ళు కాస్త ఉలిక్కిబడి లేచారు. అందుకనే మధ్య మధ్యలో హరినామస్మరణ చేయిస్తే ఉలిక్కిబడి లేస్తారు కాపుల వాళ్ళు. యోగమాయా ప్రభావం వాళ్ళ శరీరం నుంచి అప్పుడే బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు వాడు లేచి, ఒరే మనం గాఢంగా నిద్రపోయాం, ఈ విషయం కంసుడికి తెలిస్తే కొంప ములుగుతుంది, పీక తీసేస్తాడు, ముందు తలుపులకి తాళాలు ఉన్నాయో లేదో చూడండి రా అన్నాడు ఒకడు. అందరూ వచ్చి చూశారు, మొత్తం 7 ప్రాకారాలకి 7 తలుపులకి తాళాలు యథా ప్రకారంగా ఉన్నాయి. అందుకే అక్కడ ఏమన్నారు, తలుపుల తాళవులు తొంటి విధముననుండ తెలిసి అమ్మయ్య, తాళాలు అలాగే ఉన్నాయి. లోపల ఉన్నారా? లోపల వసుదేవుడికి దేవకికి సంఖ్యలు ఉన్నాయి. పిల్లాడు పుట్టినట్టున్నాడు రోయ్, వాడు ఏడుస్తున్నాడు, ఆ ఏడుపుకి మనకు వెలుగు వచ్చింది. మనం నిద్రపోయినట్టు మాత్రం కౌసుడికి చెప్పద్దు సుమా, వాడు చంపేస్తాడు. ఈ గుట్టు కిందే అట్టే పెడతాం, గప్చిప్పుగా ఉందాం అనుకున్నారట. అందరికీ భయం, ఎక్కడికి ఎవరు ఆ విషయం బయటికి చెప్పలే. అందుకే కౌసుడికి తెలియదు పాపం యావజ్జీవితం ఆ రహస్యం. చచ్చిపోయే ముందు తెలిసింది, ఇంకా చచ్చిపోయే ముందు ఏం చేస్తాడు? అప్పటిదాకా వాడికి ఆ రహస్యం కాపలవాడు చెప్పకుండా ఉంచారన్నమాట. కాబట్టి ఒక్కొక్కప్పుడు మన పక్కనున్న వాళ్ళంతా రహస్యాలు మనకి చెబుతారంటే భ్రమ. వాళ్ళలో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు, పక్కవాడికి చెప్పరు. అందుకే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలివైన వాడే జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఇప్పుడు వీళ్ళల్లో కొందరు అక్కడ కాపలా ఉండగా ఒకళ్ళిద్దరు పరుగు పరుగున వెళ్ళి, ఎంత అర్ధరాత్రి అయినా సరే పిల్లవాడు పుట్టగానే తనకి చెప్పమని చెప్పాడు కదా కంసుడు, అందుకని వాడి ఇంటికి వెళ్ళి తలుపులు దబదబ బాదేసి లోపలికి పరిగెత్తుకెళ్ళిపోయి, భోజరాజా భోజరాజా, దేవకీదేవి నీళ్లు ఆడింది, పిల్లాడు పుట్టాడు రా అనగానే వాడు టక్కన లేచాడు. ఊడిపోతున్న పంచిన ఎడం చెత్తు గట్టిగా అలాగే చుట్టబెట్టేసుకుని అది ఎలా ఉన్నా పట్టించుకోవటంలా, పైన ఉత్తరీయం జారిపోయింది, కత్తి మాత్రం వాడు పక్కనే పెట్టుకున్నాడు. ఆ కత్తి చేత్తో పుచ్చుకుని ఒక మిత్తిలాగా మృత్యువులాగా చెరసాల దగ్గరకు వచ్చాడు మహావీరంతో. అలా వస్తున్న దుర్మార్గుని చూచి కాపలవాళ్ళు తాళాలు తీశారు. వాడు లోపలికి వచ్చేస్తుంటే దేవకీదేవి గజగజ వణికిపోయి పులిని చూచిన లేడిలాగా ఈ పిల్లని వక్షస్థలానికి చేర్చుకుని ఏడవడం మొదలెట్టింది. వణికిపోయింది, కంపించిపోయింది. అన్నా శమింపు మన్న తగదల్లుడు కాడిది, మేన కోడలు మన్నన చేయుమన్నా, వినుమాని నిజం పుట రాచపాడి కాదన్న, సుకీర్తి వై మనగదల్న మహాత్ములు ఓ త్రోవ పోవల్న, భవత్ సహోదరి కదల్న నిను శరణంబు వేడదల్. అన్నా నీ కోపాన్ని తగ్గించుకో, ఈసారి దేవకీదేవికి కొడుకు పుట్టలేదు, కూతురు పుట్టింది. నీకు మేనకోడలు తప్ప మేనల్లుడు కాదు. మేనల్లుడైతే నీ ప్రాణాలకు మృత్యువు కాబట్టి చంపావంటే అర్థం ఉన్నది. ఆడపిల్ల పుట్టింది, ఆడపిల్లని చంపడం ధర్మం కాదు. పురిటి పాపని విడిచిపెట్టు, నీకు మంచి పేరు వస్తుంది. మహాత్ములు వెళ్లే మార్గంలో నడుచుకో. పూర్వం నన్ను ఎత్తుకు పెంచినట్టే ఈ పిల్లను కూడా ఎత్తుకు పెంచు. తండ్రి, నీ సోదరిని వేడుకుంటున్నాను. పుత్రుడు నీ ప్రాణాలకు శత్రువు కాబట్టి వాడిని చంపావంటే అర్థం ఉన్నది. నేను ఏ జన్మలో పాపం చేశానో పుత్రులకు నోచుకోలేదు. పుత్రీదానం చేసి నన్ను పోషించు. అయ్యో దుర్మార్గుడ, ఆరుగురిని చంపావు, ఈ పిల్లని నేను చేస్తుంది కట్ట. ఆరుగురు కొడుకుల పట్టి వహించితివి, ఆడుపడుచిది కోడల్ నెట్టనగ చంపవలనే కట్టిడివి కదన్న అన్న కరుణింపగదే. అయ్యో ఎంతో పూర్వం ఆరుగురు కొడుకుల్ని పురిటి పాపల్ని నరికి చంపేశావు. కటికవాడివి నువ్వు, కషాయివాడివి. కషాయివాడికి కూడా కొంత నియమం ఉన్నది, నీకు నియమం లేదు. ఈసారి అలిగి ఈ ఆడపిల్లను కూడా చంపడం న్యాయమా? నా మాట వినంటే ఆడైనా మగైనా ఈసారి నా శత్రువే పుట్టాడు అని చెల్లెల్ని తిట్టి కొట్టి ఆ గర్భవతి అప్పుడే ప్రసవించటం వల్ల పచ్చి బాలింతరాలు అయినా పొట్ట మీద కాలుతో తల్లి తోసేసి ఆ చేతిలో ఉన్న బిడ్డను లాపుకున్నాడు. వసుదేవుడు నిర్వికారంగా చూస్తున్నట్టు వాడు ఆ పిల్లని తీసుకొచ్చి యథాప్రకారంగా శిలాప్రకారం దగ్గరకు వచ్చి కత్తి చేత్తో కిందలా పట్టుకుని ఎడం చేత్తులా పైకి విసిరాడు. అడుగులు పుచ్చుకుని గిరగిరా తిప్పి కాళ్ళు పుచ్చుకుని ఇలా విసిరాడు. ఆ పిల్ల కింద పడితే కత్తి మీద పడి ముక్కలైపోవడానికి వీలుగా. కానీ వాడు ఆ చేత్తో కాళ్ళు పుచ్చుకుని గిరగిరా తిప్పి పైకి విసరగానే ఆ చేతుల్లోంచి రువ్వున పైకి వెళ్ళిపోయింది ఆ పిల్ల. అందరూ చూస్తూ ఉండగా చెరసాల పైభాగంలో ఆకాశంలో సింహవాహనం మీద 8 చేతులలో శంఖ చక్ర గదాదులు ధరించి అనేకమైన ఆభరణాలు ధరించి మధుపాత్ర చేతిలో పుచ్చుకుని తేనె తాగుతూ చుట్టుపక్కలున్న దేవతలు సుర సిద్ధ సాధ్యన్నర కిన్నర పందగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వులు ఓం నమో భగవతి మహామాయే త్రిపురాసుర సంహారిణి అని స్తోత్రం చేస్తూ ఉండగా వాళ్ళ స్తోత్రాలు అందుకుంటూ హుంకరించి, ఓరి భోజకుల పంసన నృశంస కంస, నువ్వు నన్నేం చేయగలవరా, నేను చంపేవాడో చోట పుట్టాడన్నదా.